లేక దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి, ఉత్తర పశ్చిమాలకే తలపెట్టి పడుకోకూడదు. మలమూత్ర విసర్జన ఎప్పుడు ఉత్తరం దక్షిణం కేసే చేయాలి, తూర్పు పడమరలకే స్థిరకూడదు. పైన కండువా లేకుండా దేవతల్ని పూజించకూడదు, భోజనం చేయకూడదు. ఇవన్నీ ఆయన పురాణాల్లో మనకి వివరించాడు. ఆయన చెప్పినవే ఇప్పుడు మేము ధర్మ సందేహాల్లో తీరుస్తున్నాం. ధర్మ సందేహాలు గురుగారు తీరుస్తున్నారంటే దానికి మూలకారకుడు వేదవ్యాస మహర్షి. భారతంలోనూ 18 పురాణాలలో ఏ మనిషి ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో సంపూర్ణంగా వివరించాడు. ఆయన మా అందరికీ గురువు గనక ఆయనని పట్టుకునే మేము తీర్చగలుగుతున్నాం. ఆయన లేకపోతే ఎవరికి తీర్చలేము. ఈ ధర్మములన్నీ చెప్పావు, కానీ ధర్మములతో పాటు భగవంతుడైన కృష్ణుడు ఇక్కడ పుట్టాడు, ఈ లీలలు చేశాడు, గోపికలతో కలిసి రాసక్రీడలు బృందావనంలో యమునా తీరంలో చేశాడు, ఇవన్నీ ఎక్కడ వర్ణించావు? రుక్మిణీ కళ్యాణం, సత్యభామ కళ్యాణం ఇలాంటివేవి నువ్వు భారతంలో వర్ణించలేదు. ఎన్ని ధర్మములు ప్రపంచించినా, ఎన్ని విశేషములు లోకములకిచ్చినా, ఎంత అద్భుతమైన కథ నువ్వు లోకానికి అందించినా, భగవంతుడైన శ్రీమన్నారాయణుని జన్మ కథ విశేష వినోదములు లోకానికి అందించనంత వరకు ఆ వ్యక్తికి ప్రశాంతత ఉండదు అన్నాడే. భగవంతుని గుణములు విననంత వరకు ఆ వ్యక్తికి ప్రశాంతత లభించదు. అందుకే నీకు మానసిక శాంతి లేకుండా పోయింది, నీకు మనశ్శాంతి కావాలంటే వెంటనే శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర అంతరా, ఈ ఆయన ఏ ఏ అవతారాలు ఎత్తాడో అవతారాలన్నీ వర్ణించు.
హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ విలుంగొందు. శ్రీహరి నామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మలినవత్ కాకోలగర్తాకృతిన్.
హరినామస్మరణ ఉంటే అప్పుడు ఆ కథ పవిత్ర కథ. ఏదైనా పుస్తకంలో భగవంతుడికి సంబంధించిన అవతారాలు, లీలలు, విశేషాలు వర్ణించబడాలి. అప్పుడు ఆ పుస్తకాన్ని పవిత్ర పుస్తకం అంటారు. హరినామస్మరణ చేసినటువంటి కావ్యం ఉందనుకోండి, ఆ కావ్యం ఎటువంటిదో తెలిసినా, ఇప్పుడు చెప్పాడు నారదుడు వ్యాసునితో, కైలాస పర్వతంలో మానస సరోవరం ఉన్నది. ఇప్పుడు అది ప్రస్తుతం చైనాలోకి వెళ్ళిపోయింది, మనం చైనా వాడి పర్మిషన్ తీసుకుని వెళ్ళవలసి వస్తుంది కర్మయోగం వల్ల. నెహ్రూ గారి ధర్మమానని దాన్ని లాగేసుకున్నారు వాళ్ళు. మన కర్మగాలి కొంతకాలం పాటు దరిద్ర పార్టీ మన పరిపాలించి కంపు చేసి పారేసింది దేశాన్ని. ఇలా అన్నానని ఏమనుకోవద్దు. హాయిగా మానసరోవరం వాళ్ళకి ఇచ్చేసి వదిలిపెట్టే ఐక్యరాజ్య సమితిలో పెట్టాడు దాన్ని తీసుకెళ్లి. దాంతో మానసరోవరం ఇవాళ భారతదేశానికి చెందినటువంటిది చైనాలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆ మానస సరోవరంలో బంగారపు రంగులో ఉంటాయి తామర పువ్వులు. కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందండి. కాకపోతే ఆ చలికి తట్టుకోలేక చాలామందికి కొంత వాంతులు అవుతాయి, అది వేరే విషయం. కానీ అక్కడ హంసలుంటాయి, ఆ హంసలతో పాటు బంగారపు రంగుల్లో ఉన్నటువంటి అద్భుతమైన తామర పువ్వులుంటాయి, వాటితో కూడిన మానస సరోవరం వంటిది హరిస్మరణ ఉన్న భాగవత కథ. భాగవతం అంటే విష్ణువు యొక్క కథలున్న పురాణం ఎటువంటిదట? బంగారపు తామర పువ్వులు, హంసలు, స్వచ్ఛమైన నీరు కలిగిన మానస సరోవరం వంటిది. అదే హరిస్మరణ లేని పుస్తకము, భగవంతుని కథలు లేని కథలున్నాయే, అటువంటి పుస్తకములు అయోగ్య దుర్మలినవత్ కాకోలగర్తాకృతిన్ అన్నారు. పనికి మాలిన మురికి నీటి గుంట. ఓ చోట పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో వర్షాకాలంలో నీరు చేరింది, ఆ నీరు ఎవరు వాడరు. దాంతో ఆ నీరు కొంతకాలానికి ఏమైపోతుంది, మురికి మురికి అయిపోయి పచ్చగా మారిపోయింది. అందులో ఏమి ఉంటాయి, నీటి కాకులు ఉంటాయి. నీటి కాకులతో మురికి వాసనతో పచ్చని చెత్తతో కూడిన మురికి నీటి గుంట ఎటువంటిదో భగవంతుని కథలు లేని పుస్తకములు అటువంటివి. రెండు ఉపమానాలు, భగవంతుని కథ ఉన్నది ఆ పుస్తకం, మానస సరస్సు. భగవంతుని కథ ఆయన వర్ణన లేకపోతే మురికి నీటి సరస్సు. మురికి నీటి సరస్సులో శిరస్సు పెడితే ఏ వీడి జీవితంలో ఎందుకు పనికిరాడు. అదే పవిత్రమైన భాగవత గ్రంథంలోకి అడుగు పెడితే మానస సరస్సులో స్నానం చేయడంతో సమానం. అప్పుడు వీడి జన్మ ధన్యం అవుతుంది. ఇప్పుడు కొన్ని పుస్తకాలు తెగరాసి పారేస్తున్నారు, వీధుల్లోకి పారేస్తున్నారు. అర్ధరాత్రి, అమావాస్య, కాకులు కావు అన్నాయి, గొడ్లగోబలు గోయి అన్నాయి, అప్పుడు తెరుచుకుంది తలుపు. ఇది పుస్తకమా? ఈ పుస్తకాలు చదవడంలో ఏమిటి ఉపయోగం మనకి? కాబట్టి ఇలాంటి పనికిమాలిన గ్రంథాలు వందలు వేలు లక్షలు పెట్టి మనం కొంటున్నాం. వాటి వల్ల చివరికి ప్రయోజనము శూన్యం. ఈ మానవుడి యొక్క ఏ దరిద్రాన్ని అది తీర్చలేదు. అటువంటి పుస్తకములు రాశావు నువ్వు కొన్ని, అసలైన భగవంతుని లీలలు రాయకపోవటం వల్లే అశాంతి. మానస సరస్సులాగా ఉండే గ్రంథం రాయి. ఆ గ్రంథం ఏమిటో తెలుసా? శ్రీకృష్ణుడి యొక్క గుణగానముతో కూడిన భాగవతం. భాగవతం లక్ష శ్లోకాల పైబడి బ్రహ్మగారు నాకిచ్చాడు. నేను నీకు క్లుప్తం చేసిస్తాను. నువ్వు 18,000 శ్లోకాలలో భాగవతాన్ని తెలుగులో రాశావంటే, సంస్కృతంలో శ్లోక రూపంలో రాశావంటే నీకున్న అశాంతి పోయి మానసిక శాంతి లభిస్తుందనగానే వ్యాసుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. మీ అందరికీ వచ్చే అనుమానం ఆయనకు వచ్చింది. ఏమిటి అనుమానం? నారద మహర్షి, భాగవతం అంటే గొప్ప గ్రంథం, అది వేదముల సారం, అది రాస్తున్నప్పుడు పొరపాటు తప్పులు వస్తేను, అపశబ్దాలు రావచ్చు కదా. తప్పులంటే మామూలు తప్పులు కాదు, మన నైమిషారణ్యం పాంప్లెట్లో ఎన్ని తప్పులు వారి దేవుడో, ఇలాంటి అపశబ్దములు ఉన్నాయనుకోండి, అప్పుడు భాగవతానికి ఏమైనా ప్రమాదం వస్తుందేమో, అది రాయడం వల్ల నేను ఏమన్నా నాశనం అయిపోతానేమో అని ఆయనకి భయం కలిగింది. చాలామంది ఇదే అడుగుతున్నారు. ఏమంటే లలితా సహస్రనామం ఆడవాళ్ళు చదవకూడదని కొంతమంది, అసలు మగవాళ్ళు చదవకూడదని కొంతమంది, చదివేటప్పుడు తప్పులు వస్తే ప్రమాదమేమోనని కొంతమంది. ఈ అనుమానం ఎప్పుడు పెట్టుకోక్కర్లా. ఎందుకో తెలుసా? లలితా సహస్రనామం మనకి జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి, మాట వచ్చిన ప్రతి వ్యక్తి చదవచ్చు. పైగా ఆడవాళ్ళు ఎందుకు చదవచ్చో తెలుసా? అసలు రాసిందే ఆడవాళ్లే. తెలుసిన మీకు ఆ విషయం? వేదవ్యాస మహర్షి రాసినవి మిగతా నామాలు, కానీ లలితా సహస్రనామం వసిన్యాది వాగ్దేవతలు రాశారు. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అని 8 మంది దేవతలు ఉన్నారు. వాళ్ల వల్లే మనం మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడే దేవతలకి వాగ్దేవతలని పేరు. వాళ్ళు 8 మంది. ఆ 8 మంది అమ్మవారి ఆజ్ఞ ప్రకారంగా ఈ లలితా సహస్రనామం రాశారు. కాబట్టి రాసింది 8 మంది వాగ్దేవతలు. అమ్మవారి నామం అది, చేసే పూజ అమ్మవారిది. ఇంకా ఆడవాళ్ళు చదవకూడదు, లేకపోతే ఇంకొక మగవాళ్ళు చదవకూడదని ఎవడన్నా అన్నాడండి? ఎంత అమాయకత్వం. ఎప్పుడు చదవకూడదంటే ఇతరుల కొంప కూలిపోవడం కోసం లలితా సహస్రనామ పారాయణ మహంకరిష్య అంటే అప్పుడు నీ కొంప కూలుతుంది. ఇతరులకు అపకారము కోరనంత వరకు నీవు ఏది పారాయణ చేసినా దానివల్ల ఎప్పుడూ ప్రమాదము రాదు. అలాగే ఈ క్షేత్రాలలో యజ్ఞం చేసేటప్పుడు, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు ఆడామగానే తేడా లేకుండా అందరూ ఇవ్వచ్చని శాస్త్రం. గరుడ పురాణం ఆ మాట సుస్పష్టంగా చెప్పింది. గరుడ పురాణం నేను శ్రీశైలంలో చెప్పాను, అది యూట్యూబ్లో ఉంది, వినండి కావాలంటే. ప్రామాణికంగా అందులో ఉన్న శ్లోకాలను ఇచ్చాను. కాబట్టి భగవంతుని భక్తులకి కులము లేదు, మతము లేదు, జాతి లేదు, స్త్రీ పురుష నపుంసకాది భేదం లేదు. భక్తితో చేసుకోవచ్చు. మనకు కావలసింది భక్తి. భక్తి కలిగిన వాడు ఎవడన్నా అది చేసుకోవచ్చు. అందువల్ల నిశ్చింతగా ఉండాలి. కాకపోతే వ్యాసుడికి కూడా మొదట్లో అనుమానం వచ్చింది, నేను గనక భాగవతం రాసేటప్పుడు శబ్దాల్లో దోషం ఉంటే, సంస్కృతం సరిగ్గా రాకపోతే. అంతటి వ్యాసుడు కూడా భయపడ్డాడు, ఆయనకి సంస్కృతం రాదా? వేద పండితుడే అయినా ఆయన ఏమంటున్నాడు? అపశబ్దం ఉంటే బెడిసి కొడుతుందేమో అన్నాడు. అప్పుడు నారదుడు ఏమన్నాడో తెలిసినా? ఓహే వెర్రివాడా, అపశబ్దములున్నాయి అనే భయం వద్దు నీకు. అపశబ్దంబుల గూడియున్ హరిచరిత్ర అలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావునా హరిన్ భావింపుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు చింతింపుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు గదా తత్వజ్ఞ చింతింపుమా. అపశబ్దములున్నప్పటికీ భగవంతుని కథలు సకల పాపాలని తొలగిస్తాయి. ఒక చిన్న పిల్లవాడు రామ అనమన్నాం మనం ఆయన్ని. ఏ పిల్లవాడికి బహుశా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం. ఆ కుర్రవాడికి పాపం పెద్దగా మాట రాదు, స్వచ్ఛంగా రాదు చంటి పిల్లడికి. అలాంటి వాడిని రామాన అంటే, వాడు రామాన్ లేక లామ్ లామ్ అంటే అప్పుడు తల్లికి ఎంత ఆనందం వస్తుందో, మా అబ్బాయి చక్కగా లామ్ లామ్ అంటున్నాడండి అని. మురిసిపోవడంలా చిన్నపిల్లలంగా ఉన్నప్పుడు మన అందరం అలాగే అన్నాం రకరకాలుగా. సరిగ్గా పలకలేకపోతే ఎంత ఆనందం వచ్చేస్తుందో అన్నమాట. మనందరం భగవంతుడికి చిన్నపిల్లలం. మనం ఒకవేళ రామ అనలేక లామ అంటే రాముడికి ఆనందం కలిగి, ఓహో ఈ పిల్లలంతా రామ అనడానికి బదులుగా లామ అంటున్నారు, ముద్దు పిల్లలు అని వాళ్ళని మరీ దగ్గరికి తీస్తారు. కాకపోతే కొంతకాలం పోయాక నేర్చుకోండి. మరి ఎంత ముద్దులో ఉన్నవాడు ముద్దుగా పలికితే అసహ్యంగా ఉంటుంది, కానీ చిన్నపిల్లలు పలికితే బాగుంటుంది. మనం చిన్నపిల్లలు లాంటి వాళ్ళమే, కానీ ఎల్లకాలం చిన్నపిల్లల్లో ఉండకూడదు. కొంతకాలానికైనా మారాలి. కానీ ప్రారంభావస్థలో స్మరణ చేసేటప్పుడు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, భాగవతం వంటివి చదివేటప్పుడు దోషాలు రావడం సహజం. ఆ దోషాల గురించి బెంగపెట్టుకోవద్దు. అపశబ్దములున్నప్పటికీ ఆయనకి భక్తి ప్రధానం గనక ఆయన ఏం చేస్తాడు, ఓహో వీడు నా గానం చేశాడు, వీడు నా కథ చెప్పాడని ఆనందపడి వాడికి సకల పాపాలు తొలగిస్తాడు. అందుకే జ్ఞానులైన వాళ్ళు భాష గురించి ఆలోచించకుండా అందులో ఎలాంటి అపశబ్దం ఉన్నప్పటికీ హరిని గురించి పాటలు పాడుతూ హరి కథలు చెబుతూ హరి నామస్మరణ చేస్తూ ఆయన నామస్మరణాన్ని జపం రూపంలో మంత్ర రూపంలో చేసి చివరికి నిరంతరము భగవంతుని కథ విని తద్వారా ధన్యులవుతున్నారు. అశ్రాంతంబు చింతింపుతున్ జపములు చేయుచు వీణులన్ వినుచున్నారు. వినాలి, వినకపోతే మాత్రం తరించడు ఎవడైనా. ఎన్ని జపాలు చేసినా ఎన్ని మంత్రాలు చదివినా భగవంతుని కథ విన్నవాడు తొందరగా తరిస్తాడు. కనుక చిట్ట చివర వింటూ తరిస్తారు. నువ్వు కూడా రాయి, నీకు రహస్యం చెబుతున్నాను. ఇవాళ మీరంతా నన్ను నారదుడు అంటున్నారు, నేను జగద్గురువుని, అన్ని లోకాలు తిరుగుతున్నాను, కానీ నేను పూర్వజన్మలో అంట్లు తోముకునే ఒక దాసీదాని కొడుకుని అన్నాడు నారదుడు. నారదుడి ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. నారదుడి పూర్వజన్మలో దాసీపుత్రుడు ఆయన, ఆయనకి పేరు కూడా తెలియదు ఎవరికి. ఒక దాసీపుత్రుణ్ణి భాగవతం విన్నాను, ఇవాళ నారదుడిని అయ్యాను. ఎంత సామాన్యుడైనా భగవంతుని కథ వింటే జ్ఞాని అవుతాడు అనగానే వ్యాసుడు తెల్లబోయి నీ పూర్వజన్మ రహస్యం చెప్పన్నాడు. అది వింటే ఈ నైమిషారణ్యం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది, అందుకు చెప్పాలి ఇప్పుడు. అప్పుడు నారదుడు తన పూర్వజన్మ రహస్యం చెప్పాడు. నేను కొన్ని గడిచిన వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల క్రితం ఒక పల్లెటూళ్ళలో కొంతమంది బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళ ఇంట్లో అంట్లు తోమి పాచి పని చేసి ఆవులకి గడ్డి వేసి పాలు పితికేటటువంటి ఒక దాసీకి ఒక్కడే కొడుకుగా పుట్టాను. నేను పుట్టిన కొద్ది రోజులకి మా నాన్న చచ్చిపోయాడు. దాంతో మా అమ్మ ఒంటరిగా బాల్యంలో ఉన్న నన్ను ఎంతో ప్రేమతో పెంచేది. ఒక్కడే కొడుకునవడం వల్ల ముద్దుగా నన్ను ఒళ్ళో పెట్టుకుని జుట్టు దువ్వి లాలించి పాలించి అన్నం పెట్టి పోషించేది. నేను పనిచేసే ఇంట్లో వాళ్ళందరూ నా మీద అభిమానం కొద్దీ చక్కెర పొంగలి, దద్దోజనం, కట్టు పొంగలి, తిరుపతి లడ్డు లాంటివన్నీ నాకు ఇచ్చేవారు. అవన్నీ మా అమ్మ తాను తినకుండా పనివాళ్లు అనే అభిమానంతో యజమానులు ఇచ్చిన ఆహారం పట్టుకొచ్చి నాకే పెట్టేది. కొడుకు అంటే అంత ఇష్టం, సహజం కదా, ఎందుకో తెలియదు. కానీ ఆడవాళ్ళకేమో కొడుకుల మీద, మగవాళ్ళకి కూతుళ్ళ మీద ప్రేమ ఉంటుందని నేను చెప్పలేదు, పురాణంలో చెప్పారు, వాళ్ళు నా మీద పడకండి. అందువల్ల వీళ్ళ అమ్మకి కొడుకు అనేసరికి ఒక రకమైన వెర్రి వ్యామోహం ఉండి తనకెవరన్నా పెట్టితే తాను తినకుండా పట్టుకొచ్చి కొడుకే పెట్టేదిట. నా బాబు ఎంత ముద్దు వచ్చేస్తున్నావురా, ఆహాహా ఏమి చీముడు ముక్కురా నీది అనుకుంటూ వాడిని దగ్గరికి తీసుకుని పిల్లలు చీముడు ముక్కుతూ ఉంటే కూడా తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడైతే అసహ్యంగా ఉంటుంది, కానీ చిన్నప్పుడు అన్ని ముద్దుగానే ఉంటాయి. అందుకని ఇవి అన్నీ పెట్టి నోట్లో పెట్టి వాడికి స్నానం చేయించి బాగా జుట్టు ఉండేదిట నారదుడికి. ఆ జుట్టు అంతా ముడేసి ఆ ముడికి ఒక పెద్ద రిబ్బన్ కట్టి చెవులకి కుండలాలు పెట్టి కొడుక్కి ఆడవేషం వేసేది. పైగా ఆడపిల్లలకు ఆడవేషం వేయట్లేదు ఇప్పుడు ఎవరు, కానీ పూర్వం మగపిల్లలకు కూడా ఆడవేషం వేసేవారు. ఇలా సరదాగా తిప్పేది. నారదునికి ఇంచుమించుగా ఒక 8 ఏళ్ళు వయస్సు వస్తూ ఉండగా ఒక తమాషా జరిగింది. ఆ ఊళ్ళోకి చాతుర్మాస్య కాలంలో దీక్ష కోసం కొంతమంది ఋషులు వచ్చారు. మహాత్ములు వాళ్ళు, పరమ పండితులు వాళ్ళు, జ్ఞానులు వాళ్ళు. వాళ్ళు చాతుర్మాస్య కాలంలో ఏదో ఒక ఊళ్ళో ఉండిపోయి 4 నెలల పాటు పురాణాలు చెప్పుకుని వెడతారు. చాతుర్మాస్యం అంటే ఏమిటి, ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నుంచి మొదలుపెట్టి కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి వరకు ఈ 4 నెలలు చాతుర్మాస్యం అంటే 4 నెలల కాలం. ఈ 4 నెలల కాలంలో ప్రయాణం చేయకుండా బాగా జ్ఞానం కలిగిన పండితులు ఒక్కే ఊళ్ళో ఉండిపోయి ఆ ఊళ్ళో నియమనిష్టలతో ఇలా కలశస్థాపన చేసి పగల యజ్ఞాలు చేసి భాగవత కథలు చెప్పి ఒంటిపూట భోజనం చేస్తూ హరిస్మరణతో ఊళ్ళో వాళ్ళందరినీ బాగు చేసేవారు, పల్లెటూళ్ళని బాగు చేసేవారు. మిగతా ఊళ్ళో వాళ్ళందరూ కూడా పగల పనులన్నీ చేసుకుని సాయంత్రం అవుతూ ఉండగా వీళ్ళ పురాణం వింటూ ఉండేవారు అన్నమాట. అలా చాతుర్మాస్య దీక్ష గడపడానికి కొంతమంది ఋషులు ఈ నారదుని పూర్వజన్మ సుకృతం వల్ల నారదుడు పల్లెటూళ్ళో ఉన్నాడే ఆ పల్లెటూరు వచ్చారు. ఊళ్ళోకి వచ్చి పెద్దవాళ్ళని ఊళ్ళో వాళ్ళని, ఏమండి మీ ఊళ్ళో మేము చాతుర్మాస్య దీక్ష చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా కొద్ది రోజుల్లో ఆషాఢమాసం వచ్చేస్తోంది, ఇంకా మేము ప్రయాణం చెయ్యం, మీరు మాకు ఏదైనా మకాం ఇస్తే అక్కడ ఉంటూ మా వంట మేము చేసుకుంటూ మీకు హరికథలు వినిపిస్తామంటే ఊళ్ళో వాళ్ళు ఆనందపడిపోయి మీ అంతటి మీరు మా ఊరు రావడం అదృష్టం.